ఇది కలియుగం. కలియుగ ప్రారంభంలో వేదవ్యాస మహర్షి ద్వారా జనమేజయ మహారాజు దేవీ భాగవతం విన్నాడు. శ్రీకృష్ణుడి శరీరం విడిచిపెట్టగానే కలియుగం ఆరంభమయ్యింది అని చాలా పర్యాయాలు చెప్పాను మీకు. కాబట్టి పరీక్షిత్తు కలియుగంలో మొట్టమొదటి ప్రభువు. ధర్మరాజు గారు వెళ్ళి వెళ్ళిపోతూ పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేశాడు. కలి ప్రభావం వల్లే పరీక్షిత్ అంతటి వాడు శమీక మహర్షి మెడలో చచ్చిపోయిన పాముని వేశాడు. ఆయన తర్వాత వచ్చిన వాడు జనమేజయుడు. జనమేజయుడు కూడా ఎంత ధర్మాత్ముడైనా ఎంతో కొంత కలి ప్రభావానికి లోనయ్యేవాడు. ఈ యుగం యొక్క లక్షణం ఏమిటంటే మహాత్ముల యొక్క మనస్సులు కూడా మారుస్తూ ఉంటుంది. మరి ఇందులోంచి ఎలా బయటపడాలి అంటే దానికి అమ్మవారి చరిత్ర తప్ప ఈ పాప పంకిలంలో నుంచి కలియుగము అనే ఒక మహాభయంకరమైన పాపముల బురదలోంచి బయటపడలేము. అందుకని జనమేజయుడు ఎప్పటికప్పుడు అనేక రకాలుగా ప్రశ్నలు వేసి వ్యాసుని ద్వారా భగవత్ చరిత్ర విని తన జీవితం చరితార్థం చేసుకున్నాడు. ఒకరోజు అన్నాడు ఆయన, దేవీ భాగవతం వింటూ వింటూ ఈ యుగంలో మానవులు ఎక్కువగా అల్పాయుష్కులై ఉంటారు. ప్రాయేణ అల్పాయుష, ఎక్కువ భాగం కలియుగంలో ఉన్న మానవులకి ఆయువు తక్కువగా ఉంటుంది. పూర్వంలో వేల సంవత్సరాలు బ్రతకరు. పేరుకి నూరేళ్ళు ఆయువు అంటారు, కానీ నూరేళ్ళు బతికేవాళ్ళు ఎక్కడోగాను ఉండరట. ఎక్కువ మంది పుట్టగానే చచ్చిపోయేవాళ్ళు, మధ్యలో చచ్చిపోయేవాళ్ళు. అందున ముఖ్యంగా ఎక్కువ మంది అనారోగ్యములతో మరణిస్తారు. ఆరోగ్యంగా హాయిగా సుఖంగా బ్రతికి శరీరం విడిచిపెట్టేవాళ్ళు కలియుగంలో చాలా తక్కువ ఉంటారు. ఈ ఉన్న 4 రోజులు పోయిన ఏమైనా ఆరోగ్యం మాట, ధనం మాట, ఆయువు మాట పక్కన పెడితే బుద్ధులు ఏమైనా బాగుంటాయా అంటే బుద్ధులకి చెప్పక్కర్లేదు. ఏదో మీలాంటి పుణ్యాత్ములు కొద్దిమంది ఉన్నారు, తక్కిన వాళ్ళల్లో ఎక్కువ మందిని చూస్తే దుర్బుద్ధులు. అందులో కలియుగంలో కృతజ్ఞులు ఎక్కువగా ఉంటారని చెప్పారండి. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఏంటంటే మన గురించి బాగా రాశారు వ్యాసులు వారు. ఈ కలియుగ మానవులు ఎటువంటి వాళ్ళో తెలిసిన ఎవరు నిత్యం తమకు ఉపకారం చేస్తారో వాళ్ళకి ఎసరు పెడతారట. మీరు రోజు వెళ్ళి ఎవరికి ఎక్కువ డబ్బులు ఇస్తారో మర్నాడు వాడే మీ నెత్తిపై చెట్టకోపం పెడతాడు, వాడు భ్రష్టులు చేస్తాడు. మనం చూస్తూనే ఉంటాంగా, నేను ఎంతోమంది చూసి చూసి విసిగిపోయాను. వీళ్ళని పూజించండి బాబు, వీళ్ళకి డబ్బులు ఇవ్వండి, నేను ఎవరికి చెబుతానో కొద్ది రోజులు పోయాక వాళ్ళంతా కలిసి దాడికి వస్తారు. విసిగిపోతూ ఉన్నాడు మనం. దానివల్ల మనం ఎవరిని పైకి తీసుకొద్దామని ఎవరిని ప్రశంసిస్తే వాళ్లే ఎసరు పెడుతూ ఉంటే కలియుగంలో విసుగొచ్చి ఎందుకు వచ్చింది మనకి, మనం కూడా మారిపోదాం అనుకుంటారట. అక్కడి నుంచి నాస్తికవాదంలో కడతారు. కలియుగంలో ఎక్కువ మంది కృతజ్ఞులు అన్నమాట. అలసులు, మందబుద్ధిబులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెన్నియు చేయదాలరి కలియుగమందు మానవులు. మంచి పని ఈ కలియుగంలో చెయ్యరు. ఎవరైనా చేద్దామనుకుంటే ఎందుకు వచ్చిందండి ఈ మంచి పని చేయటం దండగ, దీనివల్ల మీకేం లాభం లేదు, హాయిగా మీ ఇంట్లో కూర్చుని సీరియల్స్ చూసుకుంటే ఎంతో ఆనందం, వేళకి కాస్త కాఫీ టీ తాగండి, ఇడ్లీ తినండి, పెసరట్టు ఉప్మా తినండి, ఈ మంచి పనులు దండగండి అంటారు. ఎవరైనా మంచి మంచి ట్రస్టులు పెట్టి మంచి మంచి పుస్తకాలు లోకంలోకి వేద్దాం అనుకుంటే ఈ ట్రస్ట్కి ఖర్చు పెట్టే డబ్బు, ఈ పుస్తకాలు వేసే డబ్బు పెడితే హాయిగా మీరు ఇంకో 2 కార్లు కొనుక్కోవచ్చు, లేక వైభవాలు అనుభవించవచ్చు అని మంచి పనులు చేసేవాళ్ళు కూడా వెనక్కి లాగుతారు. అది ఈ కలియుగం యొక్క లక్షణం. ఇటువంటి కలియుగంలో ఉన్న మానవులు తరించడం ఎలాగా అని జనమేజయ మహారాజు గారు వ్యాసుని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, భగవంతుని భక్తుల చరిత్ర శ్రద్ధగా వింటే ఈ కలియుగం అనేటటువంటి భయంకర జాడ్యం నుంచి బయటపడతాం. కలియుగం మహాపాపభూయిష్టం. కలియుగంలో ఉన్నవాడికి నిత్యం ఏవో పాపాలు చేయాలనే కోరిక వస్తుంది, పాపాలు చేస్తూనే ఉంటారు, పాపాల వల్ల భ్రష్టులు అవుతారు. కానీ వీళ్ళకు గొప్ప వరం ఇచ్చేట భగవంతుడు. ఏమిట వరం? భక్తుల చరిత్ర శ్రద్ధతో విన్నంత మాత్రం చేత ఆ క్షణం వరకు వారు చేసిన మహాపాపములు వెంటనే తొలగిపోతాయి, వాళ్ళు ఆలస్యం లేకుండా తొలగిపోతాయి. భక్తుల చరిత్ర భాగవతం, భాగవత గాథలు వింటే మహాపాపములు తొలగుతాయి. అలాంటి దేవీభక్తి కలిగిన కొంతమంది మహాత్ముల చరిత్ర చెబుతా విను. పూర్వం వైవత్సత మనువుకి ఒక భార్య వల్ల కరూషుడు, పృషధ్రుడు, నాభాగుడు, దిష్టుడు, శర్యాతి, త్రిశంకుడు అని ఆరుగురు కొడుకులు పుట్టారు. కరూషుడు, పృషధ్రుడు, నాభాగుడు, దిష్టుడు, శర్యాతి, త్రిశంకుడు. ఈ ఆరుగురు ఒకసారి నారద మహర్షి దగ్గరికి వెళ్ళారు. నారద మహర్షి, మాకు ఈ సంసారంలో ఉన్న వ్యామోహాలు ఎక్కువగా లేవు, ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా అమ్మవారి దర్శనం చేసుకోవాలనే కోరిక కలుగుతోంది, అమ్మవారి దర్శనం సులభంగా అయ్యే మార్గం ఏమిటి అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, మీ కులగురువు వశిష్ఠుడు మీ సొంత గురువుని పక్కన పెట్టుకుని అంతటి మహాత్ముడి దగ్గర పెట్టుకుని ఎక్కడో దూరంగా ఉన్న నా దగ్గరికి రావడం ఎందుకు, వెళ్ళి మీ గురువు గారి పాదపద్మాలు భక్తితో పట్టుకుంటే ఆయనే మీకు తరణ ఉపాయం చూపిస్తాడు. తరణము అంటే గట్టెక్కుట, తరించుట. తరణ ఉపాయం, తరణోపాయం. తరుణోపాయం కష్టమండి. ఈ మధ్యన చాలామంది పురాణాల్లో తరుణోపాయం అని చెప్తారు. తరుణోపాయం అంటే కుర్రాడయ్యే ఉపాయం. మనం కుర్రాళ్ళయ్యే ఆ ఉపాయం మన చేతులు ఏం లేదు. కుర్రాళ్ళు అయిపోవాలని పిచ్చి పిచ్చి ఫ్యాషన్ షోలు కెడితే, లేదా ఈ మధ్యకాలంలో నీ పొట్ట తగ్గించబడును, నీ బరువు తగ్గించబడును అనేటటువంటి కొన్ని రకాలైన కర్మాగారాలు కడితే కర్మ కాలుతుంది. ఆ తర్వాత శరీరం గారం కాకుండా బేరం అయిపోతుంది. పొట్ట తగ్గించడం కాదట, ఆ పొట్ట దగ్గర ఏదో పెట్టేటవాడు, వీడికి ఏదో చికిత్స చేసేట, ఇంటికి రాగానే చచ్చిపోయేవాడు. కాబట్టి పొట్టని ఆరోగ్యవంతంగా తగ్గించుకోవాలి, కానీ మిషన్లు పెట్టి తగ్గించుకోకండి. తరుణులు అవ్వడానికి ఉపాయం చెప్పాడు కదా అని వెళ్ళి వాడి చేత ముఖాలకి వాటికి చికిత్స చేయించుకుని నెత్తికి రంగు వేయించుకుంటే, ఈ నెత్తి రంగు కంట్లోకి వెళ్ళి కళ్ళు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. జుట్టుకేసే రంగులు ఏమి మంచివి కాదు. హాయిగా తెల్ల జుట్టుగా ఉంటే మీకు లాభం ఎక్కువ, తెల్ల జుట్టుగా ఉంటే మీ జోలికి ఎవడు రాడు. అసలు శుభ్రంగా వీడు ముసలావాడరా అని ఎవడో పోకిరివాడు ఏడిపించడు. నల్ల జుట్టు ఉంటే అడ్డమైన వాడు వెంట పడతాడు. కానీ ఎన్ని లాభాలండి తెల్ల జుట్టు ఉంటే. తెల్ల జుట్టు ఉన్నవాడు చూస్తే నమస్కరిస్తారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. అసలు వార్ధక్యానికి ఉన్నంత సుఖం మరొకటి లేదు. ఒక్క మోకాళ్ళ నొప్పులు, దగ్గులు అవి తప్పిస్తే, ఆ ఇబ్బంది తప్పిస్తే ఎన్ని లాభాలండి. నాకు వీళ్ళని చూస్తే ఈర్షేస్తుంది. ఈ మధ్యన 60 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ 1200 రూపాయలతో కాశీ వెళ్ళిపోతున్నారు. అదే నాకేమో 3200 వచ్చుకుంటాడు వాడు సెకండ్ ఏసీ. ఫ్లైట్లో మాత్రం అలాంటివి లేవనుకోండి, ఎవరికైనా ఒకటే టికెట్ వాడిది. స్వతసిద్ధమైన వయస్సు వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోకండి. దాన్ని మేకప్ చేయడానికి ప్రయత్నిస్తే అనారోగ్యాలు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకు వచ్చింది మాకు ఈ విచిత్రమైనటువంటి లోకాల్లో మేము బ్రతకలేం, ఇందులోంచి బయటికి వెళ్ళి తరణ ఉపాయం, అమ్మని పొందేటటువంటి తరించడానికి పనికొచ్చే ఉపాయం చెప్పు అని నారదుడు అడిగితే, నారదుడు గురువు గారి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆయన మీ గురువే తరణోపాయం చూపిస్తాడని కానీ వీళ్ళంతా వశిష్ఠుడి దగ్గరికి వచ్చారు. అప్పుడు వశిష్ఠుడు వారికి అమ్మవారికి సంబంధించిన మాయా బీజం ఇచ్చాడు. ఈ బీజమును భక్తితో నదీతీరంలో జపించండి, ముందు ఇహము తర్వాత పరము రెండూ కలుగుతాయన్నట్ట. దాంతో వాళ్ళు కాళిందీ నదీ తీరానికి వచ్చారు, యమునా నదీ తీరానికి వచ్చారు. తతషడేవతే గత్వా కాళింద్యాహ తీరముత్తమం. ఈ ఆరుగురు శ్రద్ధతో యమునా నదీ తీరానికి వచ్చి, అది కూడా మధుర దగ్గర ఒక చెట్టు కింద కూర్చుని అమ్మవారి బీజాన్ని జపించారు. కాళింది అన్న, యమునా అన్న ఒకటే. యమునా నది చాలా దూరం ప్రవహిస్తోంది, కానీ యమునా నదీ తీరంలో ఉన్న మధురా నగరం ఎక్కువ పవిత్రమైనది, శక్తివంతమైనది. పూర్వకాలంలో దానిని మధువనము అనేవారు. ఈ మధువనంలోనే ధ్రువుడు తపస్సు చేశాడు. ధ్రువుడికి విష్ణు ప్రత్యక్షమయ్యింది మధువనంలో. ఆ మధువనాన్ని లవణాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తే శత్రుఘ్నుడు ఆయన్ని చంపాడు. ఈ మధువనంలో మహానుభావులు చాలామంది తపస్సు చేశారు. అందువల్లే మధువనానికి మించిన పవిత్రమైన వనం మరొకటి లేదు అని ఆ రోజుల్లో అందరూ అనేవారట. ఆ మధువనానికి, చుట్టుపక్కల వెలసిన నగరానికి మధురా నగరము అని పేరు వచ్చిందనమాట. అటువంటి మధురా నగరం తీరానికి వచ్చి అక్కడ ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు పేరు కదంబ వృక్షం, కడిమి చెట్టు. ఆ చెట్టు అంటే కృష్ణుడికి, అమ్మవారికి కూడా ఇష్టం. చెట్టు కింద కూర్చుని ఆరుగురు చెట్టు చుట్టూతో కూర్చున్నారనమాట. ఆరుముఖాలు కలిగిన కుమారస్వామిలో కూర్చుని అమ్మని మెప్పించారు తమ తపస్సుతో, జపంతో. నిరాహారాహ, ఆహారం తక్కువ తీసుకుని అదుపులో పెట్టారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అదుపులో పెట్టారు. అమ్మని నిత్యం భక్తితో పూజించారు. రకరకాల ఉపచారాలు చేశారు. కొంతకాలం వాళ్ళు తపస్సు చేసుకున్నప్పుడు అస్సలు ఆ చుట్టుపక్కల మాట వరసకు కూడా మనిషి అన్నవాడు ఉండేవాడు కాదట. అటువంటిప్పుడు వాళ్ళకి ఓ పండో మంచినీళ్ళో ఇచ్చేవాడు కూడా లేరు. కొన్ని మంచినీళ్ళు అంటే ఎదురుకుండా యమునా నది ఉంది కాబట్టి యమునా నదిలో ఉన్న జలం తాగచ్చు. ఆహారం ఎవరిస్తారు అడవుల్లో? ఆ సమయంలో వాళ్ళు కూర్చున్నటువంటి కదంబ వృక్షం యొక్క ఆకులు రాలుతూ ఉండేవిట. జీర్ణపర్ణాశనాహ, తమంత తాము చెట్టు నుంచి కిందకి రాలి పడిపోయిన ఆకులను వాళ్ళు ఆహారంగా తీసుకునేవారు. తమంత తాము ఆకులు రాలి పడిపోతాయి కిందకి, అటువంటి ఆకులు తినేవారట. వాళ్ళు ఆకులు కోసుకు తినేవారు కాదు. జీర్ణ పర్ణ అశనాహ అంటే జీర్ణమైపోయిన లేకంటే రాలిపోయిన ఆకులను ఆహారంగా తీసుకునేవారు అన్నమాట. ఒక్కొక్కప్పుడు ఆకులు రాలేవి కాదు, అప్పుడు వాయుభక్షణాహ, కేవలం గాలి పీల్చుకుని బతికారు. ఇది సాధ్యమా? సాధ్యం. మీకు వీలుంటే పాల్లెన్ ఒక ఆయన ఉన్నాడు, ఇంగ్లాండ్ నుంచి మన దేశానికి వచ్చి 1981లో స్విట్జర్లాండ్లో చచ్చిపోయాడు. ఆయన భారతదేశంలోని యోగుల మీద పరిశోధన చేశాడు. 1898లో పుట్టాడు అంటే ఆ 1898 తర్వాత 2 ఏళ్ళు 1900 రావడానికి, చచ్చిపోయింది 81లో. 83 ఏళ్ళు బతికాడు ఆయన, 1981 వరకు బతికాడు. ఆయనకి భారతదేశం అంటే చాలా ఇష్టం. భారతదేశంలో ఆ రోజుల్లో 1932 నుంచి 50 మధ్యలో దాదాపు 18 ఏళ్ళు భారతదేశంలో గడిపాడు. మీకు మీలో కొంతమంది అయినా ఆయన్ని ఎరుగుదరేమో పుస్తకాల ద్వారా. ఆయన రాసిన పుస్తకాన్ని తెలుగులో కూడా అనువాదం చేశారు. చాలా గొప్ప రచయిత ఆయన. రచయిత అండం కంటే కూడా ఆసక్తి కలిగిన వాడు. యోగులంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన భారతదేశంలో రమణ మహర్షిని, భగవాన్ రమణ మహర్షిని అనాలి, లేకపోతే ఆ పేరు చాలామంది పెట్టుకుని ఈ మధ్యన మనకి భ్రమ కలిగించి మన ప్రాణం తీసేస్తున్నారు. ఇదో గొడవ అయిపోయింది రమణ మహర్షుల వారి మీద. ఇంకా ఎంతోమంది యోగుల మీద పరిశోధన చేశాడు ఆయన. ఆయన మద్రాసు వెళ్ళాడు ఒకసారి. ఆ మద్రాసులో అదేదో పాతకాలం పేర్లు ఇప్పుడు ఏమున్నాయో తెలియదు కానీ ఓ ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడండి. ఆయన చిన్న ఆశ్రమం కట్టుకున్నాడు. ఆశ్రమం బయట కంచె ఉంటుంది. కంచె అంటే ఏంటి? ఏవో వెదురు కర్రలు పాతారు, అడ్డంగా కర్రలు, సన్నని కర్రలు అడ్డం కట్టారు. అంతకుమించి కంచె అంటే వాటి వల్లే కాంపౌండ్ వాల్స్ కాదు. ఈ కంచెకు తడికి కట్టి తడికి ఒక ఆయన తాళం వేసి ఆ తాళం బొడ్లో పెట్టుకునేవాట. ఆ లోపల ఆశ్రమంలో ఆయన ఉండేవాట. అదో చిన్న గుడిసె. ఆ గుడిసెలో ఉన్న ఆయన ఎప్పుడు మౌనంగా ఉంటాడండి అని చెప్పారట. అందుకని ఈయన ఆ మౌనంగా ఉన్న స్వామిని చూడడానికి ఆ రోజుల్లో జిల్లా కలెక్టర్ గారిని వెంట పెట్టుకెళ్ళాడు. అప్పుడు బ్రిటిష్ వాడు కదా పరిపాలించేది 1932 అంటే. వీళ్ళు వెళ్ళగానే కాపలవాడు అన్నాడు, ఆయన ఎప్పుడు తలుపు తీయనివరు, నేను ఎప్పుడో నాకు తోచినప్పుడు తలుపు తీసి లోపలికి వెళ్ళి వీలుంటే ఒక పండు పెట్టి వెళ్ళిపోతాను. ఆయన ఎప్పుడో తనంత తాను ఇష్టపడితే బయటకు వస్తాడు. పండు కొంచెం పాలు తప్ప ఏమీ తాగడు. ఒక్కొక్కసారి ఏమీ తినకుండా 7-8 రోజులు ఇందులో ఓడిపోతాడు. ఆయన అన్యాయంగా పలకరించద్దు, ఎందుకండి ఏడిపించటం అన్నట్ట. అప్పుడు ఈయన పక్క ఆయన, నేను కలెక్టర్ని, బ్రిటిష్ చట్టం ప్రకారం నేను వచ్చానంటే తలుపు తీయాలన్నట్ట. సరే దౌర్జన్యం కదా, అందుకని కాపలవాడు తలుపు తీశాడు. ఆ లోపలికి వెళ్ళి చూశారు, మెల్లిగా తలుపు తీసుకుని వెళ్ళారట. ఈ పరిశోధన చేసే ఆయన భారత యోగులంటే తెలుసు. అందుకని భారతీయ యోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళడానికంటే కాపలవాడిని నేనేదో కలెక్టర్ని బెదిరించి వెళ్ళావు, లోపలికి వెళ్ళాక మాత్రం మన దౌర్జన్యం చూపించొద్దు, మన అధికార దుర్వినియోగం చేయొద్దు, నిశ్శబ్దంగా పెడదామనగానే కలెక్టర్ గారు చేతులు కట్టుకున్నారట. ఇద్దరు బ్రిటిష్ వాళ్ళు అవటం వల్ల ఇబ్బంది లేదులేండి. లోపలికి వెళ్ళారు. లోపల అలా కళ్ళు తెరిచి నిశ్చలంగా ఎడమకాలు మడిచి దాని మీద కుడికాలు పెట్టి ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయనే మౌనానంద మహర్షి అని అర్థమైపోయింది వీళ్ళకి, మౌనస్వామి అని. అందుకని వీళ్ళు కిక్కురు మనకుండా ఊరుకున్నారు. ఆయన అలా కళ్ళు తెరుచున్నట్ట చూస్తున్నాడు మనకేసి అనుకుంటున్నారు వీళ్ళు. 2 గంటల సేపు అలా కళ్ళు తెరిచి నిశ్చలంగా ఉన్నట్టండి ఆయన. అప్పటికి ఈ పాలు గారికి అర్థమైంది, ఈయన కళ్ళు తెరిచిన మనోనేత్రం లోపల ఉన్నటువంటి భగవంతుణ్ణి చూస్తోంది, దీనికి నిశ్చల ధ్యానం అని పేరు. వాళ్ళు కళ్ళు తెరిచి చేపల్లాగే ఉంటారు కానీ వాళ్ళ దృష్టికి ఎదురుగుండా ఎవరొచ్చినా కనపడరు. ఇలా తపస్సు చేసే యోగుల గురించి నేను పురాణాల్లో వేదాల్లో విన్నాను, ఈయన అటువంటి వాడు కాబట్టి ఇక్కడ శబ్దం చెయ్యొద్దన్నట్ట. 2 గంటలు ఆయన అలాగే ఉన్నాడు కదలడం. వీళ్ళకి మాత్రం కూర్చుని కూర్చుని కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. ఈ ఇంగ్లీష్ వాళ్ళకి కుర్చీల్లో కూర్చోడానికి అలవాటు కదా, కింద కూర్చోలేరు వాళ్ళు. ఎందుకు చెప్తానంటే ఆయన కాలు మీద కాలేసి కూర్చున్నాడు, వీళ్ళు మాత్రం పాప అలవాటు లేక ఇటు ఇటు కూర్చునేవారట. కాకపోతే నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఇంతలో కాపలవాడు వచ్చి, అయ్యా ఆయన ఇంకా కళ్ళు ఇప్పడండి, ఇంకో రోజు ట్రై చేయండి అన్నారట. వినయంగా దండం పెట్టి వచ్చారు. అలా 7 రోజులు రోజు లోపలికి వెళ్ళేవారటండి. 3 గంటలు 4 గంటలు కూర్చునే కదిలేవాడు కదట. 7వ రోజు మాత్రం పాలు ఓ పండు అక్కడ పెట్టాడు కాపలవాడు. సాధారణంగా 7 రోజులకు ఒకసారి లేచేవాడు ఆయన. ఆ రోజు మాత్రం వీళ్ళు వచ్చి కూర్చున్న గంట తర్వాత అప్పుడు ఇలా కళ్ళు కదిపి ఆర్చి మెల్లిగా మౌనంగా చిరునవ్వుతో చెయ్యెత్తి దీవించేట ఆ పాలు కొద్దిగా పాలు పెట్టారులేండి. ఆ పాలు అవి కూడా మట్టి పాత్రతో పెట్టిన పాలు తాగాడు. ఒక్క పండు తిన్నాడు ఆయన. మళ్ళీ వెండి గ్లాసులో పాలు, బంగారపు గ్లాసులో పాలు కాదు. ఆయన మౌనంగా ఉండేవాడు, మాట్లాడడం. అందుకని ఇప్పుడు ఈ పాలు గారు, ఈయనకి ఇంగ్లీష్ తప్ప ఇంకో భాష రాదు, అవతలానికి ఏ భాష వచ్చో తెలియదు. అయినా ప్రయత్నిద్దాం. ఒక పలక మీద ఐ కేమ్ ఫ్రమ్ లండన్ అని రాశాట. ఆయన వెంటనే పలక మీద ఎస్ ఐ నో అని ఇంగ్లీష్లో రాశాట. ఒరి బాబోయ్, ఈయనకి అన్ని లాంగ్వేజెస్ వచ్చిగా ఉన్నాయి అనుకుని తెల్లబోయాడు. ఈ చరిత్ర ఎప్పుడన్నా వీలుంటే తప్పక చదవండి. ఆ పుస్తకం పేరు ఏమిటో రేపు పొద్దున్న చెప్తాను. నా దగ్గర ఉంది, నాకు చాలా ఇష్టమైన పుస్తకం, యోగుల చరిత్ర ఇది అనమాట. ఆ తర్వాత రోజు ఇంక వీళ్ళ మధ్య కన్వర్సేషన్, నేను యోగులుంటే చాలా అభిమానం, నేను దౌర్జన్యంతో రాలేదు, మా కలెక్టర్ గారు ఏదో దౌర్జన్యంతో లోపలికి తీసుకొచ్చినా నేను భక్తితో వచ్చాను, శపించకుండా నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటే ఆయన తన కథ అంతా చెప్పాట. 7 రోజులకు ఒకరోజు కొంచెం పాలు ఒక్క పండే తింటాడు ఆయన. పోనీది ఇతరులు చెబితే నేను నమ్మను. నేను నా స్వయముగా 7-8 రోజులు ఆయన ఆశ్రమంలో కూర్చుని పరిశీలించి చూశాను. 7 రోజుల్లో ఆయన ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కళ్ళు తెరిచే ధ్యానం చేసేవాడు. అలా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కళ్ళు తెరిచి ధ్యానం చేసే యోగులు ఒక్క భారతదేశంలోనే ఉన్నారని రాశాడు ఆయన. ఆ పుస్తకం నా దగ్గర ఇక్కడే ఉంది కనుక రేపొద్దున ఒకసారి మీకు ఆ పుస్తకం చూపిస్తాను. మీరందరూ కొనుక్కుని అందులో ఉన్న యోగుల చరిత్ర చదవాలి, మహాత్ముల యొక్క చరిత్ర చదవాలి. ఇలాంటి వాళ్ళని గురించి తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు చెప్తానంటే మన కళ్ళ ముందు ఈ యుగంలో అలాంటి వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు చెప్పారు కాబట్టి నవ్వుతున్నాం. అదే పద్మాకర్ గారు చెప్తే మీరు అలాగే చెబుతారండి అంటారు. ఎందుకని, నేను తెలుగు వాడిని కనుక. మహానుభావుడు వ్యాసుడు చెబితే నమ్మం మనం. వ్యాసుడిది పుక్కిటి పురాణం అంటున్నాం, వ్యాసుడిని తిడుతున్నాం, వాల్మీకిని తిడుతున్నాం, వాళ్ళు రాసిన పురాణాలను విమర్శిస్తున్నాం. ఇలాంటి యోగుల చరిత్రలు విదేశీయులు రాస్తే మనం నమ్ముతున్నామా? మనం తెల్లవారులేస్తే ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని చూస్తున్నాం. మన దేశంలో పేటకు ఒక మహర్షి ఉండేవాడు పూర్వం, పూటకు ఒక మహర్షి వచ్చేవాడు. కానీ కాలక్రమేణా కలి ప్రభావంతో ఇవన్నీ తగ్గిపోతున్నాయి. అందుకని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అటువంటి శక్తులు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఎక్కడున్నారని అడుగుతారే, శ్రీశైల అరణ్యాల్లో ఉన్నారు. పిచ్చి వాళ్ళల్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళు నన్ను ఎవరిని పడితే వాడిని నా దగ్గరికి తీసుకురావద్దని ఆజ్ఞాపించారు. అందుకే ఆ యోగుల దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళటం లేదు. కానీ శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్ళే చోట బోయవాళ్ల రూపంలో, చెంచువాళ్ల రూపంలో తిరుగుతున్న సనక సనందనాది మహర్షుల వంటి వాళ్ళు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. వాళ్ళ శిష్యులు తెలిసినా మీకు మన శ్రీశైల అరణ్యాల్లో అది మామూలు స్థానం కాదు అది. అందుకే చాలా గొప్పగా స్కాంద పురాణంలో, కాశీఖండంలో ఏమన్నాడో తెలిసిన వేదవ్యాసుల వారు, శ్రీశైలం అరణ్యాలలో ఉన్న రాళ్ళన్నీ గండ శిలల శంభులింగంబులిందు చెంచువారెల్ల మహాసిద్ధులగుదురు అంటాడు ఆయన. ఇక్కడ చెంచు వాళ్ళ కింద కనపడతారు ఎవరు? వాళ్ళు సిద్ధులు, సిద్ధపురుషులు, యోగులు. ఈ అడవుల్లో ఎంతోమంది యోగులు సామాన్యమైన బోయవాళ్లల్లా కనపడతారు. ఇక్కడ రాళ్ళు శంభులింగములు, గండశిలలన్నీ శంభులింగాలు అంటాడు ఆయన. కాకపోతే ఎవరు చెంచువాడు, ఎవరు సిద్ధపురుషుడు అనేది యోగుల యొక్క ప్రభావం వల్ల తెలుస్తుంది. వాళ్ళు నన్ను ఆజ్ఞాపించారు నా చిన్నప్పుడు, నా 8వ ఏట. ఎట్టి పరిస్థితుల్లో మా అనుజ్ఞ లేకుండా ఇక్కడికి ఎవరిని తీసుకురావద్దు, మా గురించి పరిచయం చేయొద్దు, చేస్తే నీకు కూడా కనపడమన్నారు. అందుకని వాళ్ళకి గురించి చెప్పటంలా. హిమాలయాల్లో ముఖ్యంగా శంబల వైపు గ్రామాల వైపు పెడుతుంటే కేదారం దాట చీకటి ప్రాంతాల్లోకి వెళ్ళేటప్పుడు ఎంతమంది మహాత్ములు ఉన్నారో అసంఖ్యాకంగా ఉంటారు. వాళ్ళు కనపడరు, వాళ్ళు అదృశ్యంగా కొందరు ఉంటారు. గుడ్డ లేకుండా ఒళ్ళంతా విభూతి పూసుకుని కొంతమంది ఉంటారు. వీళ్ళు కేవలం వాయుభక్షణ చేస్తారు, వీరు కేవలం మంచినీళ్ళే తాగుతారు. ఒక్కొక్కప్పుడు మంచినీళ్ళు కూడా తాగకుండా ఊపిరి కూడా స్తంభింపచేసి తపస్సు చేస్తారు. లేకపోతే హిమాలయాల్లో అటువంటి చలి ప్రాంతాలలో, భయంకరమైన గడ్డకట్టే చలి ప్రాంతాల్లో దిగంబరంగా ఎలా ఉంటున్నారండి వాళ్ళు? ఒళ్ళంతా బూడిద పూసుకుని మంచు మీద కూర్చుంటారు తెలుసా వాళ్ళు? అలాంటి వాళ్ళని చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. వాళ్ళు అరుదుగా కనపడతారు. అలాంటి యోగుల యొక్క ఆజ్ఞ లేకుండా ఎవరిని పెడితే వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళకూడదు. ఎప్పుడైనా హిమాలయ యోగుల దర్శనానికి వెళ్ళాలంటే దానికి ముందు కొంతకాలం జపం చెయ్యాలి, తపం చెయ్యాలి. అడ్డమైన వాళ్ళతో తిరగకూడదు, తాగుడు ఉండకూడదు, వెకిలి ఆహారాలు తినకూడదు, నీచ సంభాషణ చెయ్యకూడదు. ఎన్ని నియమాలు చెప్పారండి ఇందులోనూ? నేనేం చెప్పినా అసత్యాలు చెప్పవలసిన అవసరం లేదు. దేవీ భాగవతం వంటి వాటిల్లో చెప్పారు కాబట్టి చెబుతున్నాను. ఆహార నియంత్రణ, విహార నియంత్రణ, అగమ్యాగమనం వెళ్ళకూడనిది వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, అభక్ష్యాభక్షణం అంటే తినకూడనివి తినకూడదు, ఇవన్నీ నియమాలు పెట్టుకుంటే అప్పుడు యోగుల దర్శనం అవుతుంది. మీరు మానవ కథ ఆవిష్కరణకు వచ్చారుగా, అందులో ప్రత్యేకంగా మంత్రదీక్ష గురించి ఉంటుందన్నమాట. గురువు మంత్రమహిమనే పేరుతో రాసినట్టున్నాం కదా, అందులో నియమ నిష్ఠలు లేక రాణించవయ్యా. ఆ కథలు కొంచెం శ్రద్ధగా చదవండి, పద్యము చదవండి, ప్రతిపదార్థం చదవండి, తాత్పర్యం చదవండి. ఒకసారి మొత్తం తాత్పర్యం చదువుకోండి, ఒకటికి రెండుసార్లు చదవండి. ఎందుకంటే అవి చదివి యోగులు ఆశ్చర్యపోయారు. ఆ కథలు సాధకుడు ఎలా ఉండాలి, ఒక మంత్రం పుచ్చుకొని గురువు దగ్గర దానిని ఎలా సాధన చేయాలి, అప్పుడు ఏ నిష్ఠలు పాటించాలి, ఆ సమయంలో గురువు ఎలా గుర్తుకు రావాలి, అవన్నీ చేసిన వాడు ఏ స్థాయి కడతాడనేది అందులో మంత్రమహిమ అనే కథలో ఉంటుంది. అందువల్ల ఈ మహాత్ములు కరుష పృషద్ర నాభాగ దిష్ట శర్యాతి త్రిశంకులని ఆరుగురు కూడా కేవలం ఆకులు తింటూ, ఒక్కొక్కప్పుడు వాయుభక్షణం చేస్తూ, ఒక్కొక్కప్పుడు తోయ జీవనాహ మంచినీళ్లు తాగుతూ, ఏమీ లేకపోయినా సూర్యరశ్మి వచ్చినప్పుడు సూర్యరశ్మి పీలుస్తూ తపస్సు చేశారు. ఆ కాలంలో వాళ్ళు చాలా పరీక్షలు ఎదుర్కొన్నారు. మంత్రమిచ్చిన గురువుగారిని తిట్టమని అరిషడ్వర్గాల లాంటి రాక్షసులు వచ్చేవారట. అప్పుడప్పుడు రాక్షసులు వచ్చి వీళ్ళు జపం చేస్తూ ఉంటే, జపానికి నియమం ఏమిటి, పొద్దుటే లేవడం, యమునా నదిలో స్నానం చేయటం, సంధ్యావందనం చేయటం, సంధ్యావందనం అయ్యాక అప్పుడు మంత్ర జపం చెయ్యాలి. సరిగ్గా వీళ్ళు సంధ్యావందనమై జపంలోకి వెళ్ళే సమయములకు కొంతమంది వచ్చేవారట. వాళ్ళు నిజానికి ఎవరు? కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలని ఆరు శత్రువులు. అవి పిశాచి రూపాల్లో వచ్చి మీకేమన్నా పిచ్చా, ఆహారం విడిచిపెడితే చచ్చిపోతారు, రోజు గురువు గురువు అంటారు, ఆ గురువు మీకు బరువు, మేము చెప్పిన మార్గంలో నడుచుకుంటే మీకు సుఖాలు వస్తాయి, ఆనందాలు కలుగుతాయి, మీరు భోగాలు అనుభవిస్తారు, మా మాట వినండి అని ఎన్నో రకాలుగా నచ్చ చెప్పేవారట వాళ్ళు. దానికి తగినట్టుగా పక్కన రకరకాల భోగాలు సృష్టించేవారట. అందగత్తెల్ని సృష్టించేవారు, తాగడానికి కావలసిన ద్రవ్యాలు, రంగురంగుల సీసాలు పెట్టేవారు, బ్రాండ్లు, ఇంకా ఎన్నో రకాల భోగాలు పెట్టేవారు. వీళ్ళు మాత్రం ఈ అరిషడ్ వర్గములకు లొంగక కామక్రోధాదులు మారు వేషాలలో వీళ్ళకి ఎన్ని భోగములు చూపించినా ఆ భోగములకు లొంగక, గురువు మీద ఏమాత్రం ద్వేషము వహించక అత్యంత భక్తితో వాళ్ళు తపస్సు చేశారు. ఎన్నాళ్ళలా? ఏవం ద్వాదశ వర్షాంతే తపసా జగదీశ్వరీ ప్రాదుర్భభూవ దేవేశీ సహస్రార్క సమద్యుతి. ఇలా 12 సంవత్సరముల పాటు వాళ్ళు భక్తితో జగదీశ్వరిని ధ్యానం చేశారు. సరిగ్గా 12 ఏళ్ళు పూర్తయ్యింది. 13వ ఏడు ఆరంభమవుతూ ఉండగా యమునా నదీ తీరంలో అమ్మవారు వారికి దర్శనమిచ్చింది. ఆవిడ ఎలా ఉన్నదప్పుడు? మంచి నల్లని వర్ణంలో ఉన్నది, నీలోత్పల దళ శ్యామ. అమ్మవారు మోక్షమిచ్చే ముందు నల్ల కలువు పువ్వు వంటి రంగులో దర్శనమిస్తుంది. నల్ల కలువు అంటే కాటుక రంగు కాస్తమా, నీలముగా ఉంటుంది ఆ రంగు. అలాంటి నీలవర్ణంలో దర్శనమిచ్చింది. నీలవర్ణంలో ఉన్నవాడి దంతములు మాత్రం ఎర్రగా ఉన్నాయి, నల్లని ఒత్తైన జుట్టుతో ఉన్నది, చెవులకు అపూర్వమైన శ్రీచక్రమును కుండలములుగా ధరించింది. ఆ తల్లిని చూడగానే రాజపుత్రులు లేచి నిలబడి సంభ్రమంతో నమస్కారం చేశారు. కేవలం 12 ఏళ్ళుకి అమ్మ కనపడిందా? వేలాది సంవత్సరములు తపస్సు చేస్తే తప్ప అమ్మవారి దర్శనం కాదు బాబోయ్ అని ఎంతోమంది చెప్పారు. మేము ఇంకెన్నాళ్ళు తపస్సు చేయాలో అనుకున్నాం, అంత కష్టపడకుండా 12 ఏళ్లకే దర్శనమిచ్చిందంటే అమ్మ అవ్యాజ కరుణామూర్తి అని గ్రహించి వాళ్ళంతా చేతులు తొడించి, మహేశ్వరి జయేశాని పరమే కరుణాలయే,
వాగ్భవారాధన ప్రీతే వాగ్భవ ప్రతిపాదితే క్లింకార విగ్రహే దేవి క్లింకార ప్రీతిదాయని. ఓ మహేశ్వరి, ఈశ్వరి నీకు నమస్కారం. నువ్వు కరుణాలయ అని పిలువబడతావు, జాలికి నిలయం నువ్వు. నీలో అవ్యాజమైన ప్రేమ ఉన్నది, కృప ఉన్నది. ఎంత కృప! ఓ 12 ఏళ్ళు మాలాంటి సుంఠలం భూలోకంలో తంటాపడి తపస్సు చేస్తే ఆ మాత్రం తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమై మమ్మల్ని అనుగ్రహిస్తావా? మేము విన్నాం ఒకప్పుడు, నారదాదుల ద్వారా విన్నాం. ఏమని? అమ్మని దర్శనం చేసుకోవటం, అమ్మవారి పాదాలు చూడడం అంత తేలిక కాదని, అనేక వేల సంవత్సరములు కఠోర నియమములతో నిష్ఠలతో తపస్సు చేసిన వారికి కూడా అమ్మవారి దర్శనం కాదు కదా, అమ్మవారి పాదాల కింద ఉన్న ఇంత దుమ్ము కూడా కనబడదని విన్నాం. అదేమిటో, మాకు మాత్రం కేవలం 12 సంవత్సరాలకే నీ దర్శనం అయ్యింది. మేము నిజంగా మహాయోగ జాతకులం అయిపోయాం తల్లి. దీన్ని బట్టి మాకేం తెలుస్తుందంటే, ఇది మా శక్తి కాదు, మా గురు శక్తి అని అర్థమయ్యింది. ఇక్కడ వాళ్ళు అసలు విషయం చెప్పారు. ఇప్పుడు మా గురువును నమ్మాం, ఆయన ఇచ్చిన ఒకే ఒక్క అక్షరం జపం చేశాం. ఆ అక్షర జపమునకు నువ్వు ప్రీతి పాత్రురాలివై అనుగ్రహించావు. వాగ్భవారాధన ప్రీతి, నువ్వు ఐమ్మని అక్షరం జపించినా సంతోషిస్తావు. క్లీంకార విగ్రహే దేవి, క్లీం అనే అక్షరంలో ఉంటావు, ఆ క్లీంకారం అంటే ఇష్టపడతావు. కామరాజ బీజాన్ని, మాయాబీజాన్ని, వాగ్బీజాన్ని, ఈ బీజాలలో ఏ బీజమును పట్టుకున్నా నిన్ను పొందవచ్చు. కావలసిందల్లా మనస్సులో భక్తి బీజం, అది ఉంటే ఏ బీజమైనా ఒకటి. భక్తి లేకపోతే నువ్వు బీజం చెప్పించిన ఉపయోగం లేదు. మేము అదృష్టవంతులం అయ్యాం. మహామాయాస్వరూపిణి, బ్రహ్మాండ స్వరూపిణి, సామ్రాజ్యదాయిని నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఉంటే అమ్మ మళ్ళీ వెళ్ళి పరీక్ష చేసిందండో ఆయన. కుమారులారా, నిష్కల్మష భక్తితో, గురువుగారి మీద ఉన్న భక్తితో, గురుపాదాల మీద ఉన్న గాఢభక్తితో నా కోసం తపస్సు చేశారు. నేను ఎప్పుడూ కూడా గురుభక్తి కలిగిన వాళ్ళ అరచేతిలో ఉంటాను. గురుభక్తి లేనివాడు ఎన్ని కోట్ల సంవత్సరములు తపస్సు చేసిన వారిని అనుగ్రహించను. అందుకే ప్రసన్నురాలినై వరాలిద్దామని వచ్చాను. ఏం కావాలో కోరుకోండి అని. ఎంతో పూర్వం వీళ్ళు మంచి రాజ్య పరిపాలన చేద్దామని, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు రావాలని, సామ్రాజ్యాలు వచ్చిన తర్వాత భార్యలు, పిల్లలు, వైభవాలు, సంపదలు, కీర్తి ఇవన్నీ రావాలనే ఉద్దేశంతో తపస్సు చేశారు. తీరా ఇప్పుడు అమ్మ కనబడగానే కోరికలన్నీ పోయేటి వాళ్ళకి. అమ్మవారిని చూశాక కోరికలు ఏముంటాయి? అందుకని జగన్మాత అవ్యాహత కామం, మాకు ఈ కామం అంతా నశింపచేయి, కోరికలు తొలగించు. దేనివల్ల మాకు బ్రహ్మానందం కలుగుతుందో, పునర్జన్మ ఉండదో అది మాకు తెలియదు కనుక అది ప్రసాదించు, అంటే ముక్తి ప్రసాదించు అన్నారు. అప్పుడు తల్లి, ఇప్పుడు మీరు జ్ఞాన మార్గంలోకి వచ్చారు, మోక్షం తప్ప మరేం వద్దన్నారు. ఏం వద్దని కోరారు కాబట్టి మీకు సకల సుఖాలు ఇస్తున్నాను. మీరు ఒక్కొక్కరు 1000 సంవత్సరముల పాటు భూలోకంలో సామ్రాజ్య పరిపాలన చేస్తారు, అఖండ భూమండలాన్ని పరిపాలిస్తారు, సకల భోగాలు అనుభవిస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి శరీరం విడిచిపెట్టి, వార్ధక్యంలో శరీరం విడిచిపెట్టి మా దగ్గరకు వస్తారు. వచ్చే ముందు మీకు పుత్రాహ క్రమేణతో వరుసగా పుత్రులు, పుత్రులకు పుత్రులు, అలా పుత్ర పుత్ర ప్రవర్ధమానత్వం పొందుతారు అని వరమిచ్చి, అమ్మవారు నాయనలారా మిమ్మల్ని అనుగ్రహించిన నేను ఎవరిని అనుకుంటున్నారో తెలిసినా నా పేరు తెలుసా అంది. అమ్మవారు కదా అన్నారు వాళ్ళు. అమ్మవారినే కానీ ఇప్పుడు నేను ఈ రంగులో ప్రత్యక్షమయ్యానే, ఈ నీలవర్ణంలో, ఈ నీలవర్ణంలో ఉన్న నా పేరు భ్రామరీ జగదంబిక, జగత్తులను పరిపాలించే భ్రమరాంబాదేవిని నేను భ్రామరీదేవిని అన్నది అని అంతర్ధానం అయిపోయింది. ఈ రాజపుత్రులు అమ్మవారిని ఓహో భ్రమరాంబాదేవి యొక్క దర్శనం అయ్యిందా అని వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు బ్రహ్మానందంతో అమ్మవారి యొక్క అనుగ్రహం పొందారు కాబట్టి ఇహసుఖాలు పొందారు, మోక్షము పొందారు. అనగానే ఈ కథని మనం మర్చిపోకూడదు. ఎవరి ద్వారా ఎవరెవరు వింటున్నారో, నారదుడు నారాయణుని ద్వారా వింటున్నాడు, సౌనకాది మహర్షులు సూతిని ద్వారా వింటున్నారు, జనమేజయుడు వేదవ్యాస మహర్షి ద్వారా వింటున్నాడు, మీరు నా ద్వారా వింటున్నారు. అందుకని నారదుడు అన్నాడు, ఓహో ఈ కరుషాది మహారాజులందరికీ దర్శనమిచ్చినవిడ భ్రామరీదేవియా? ఇంతకీ ఈ భ్రామరీదేవి ఎవరు? కేయం సా భ్రామరీదేవి కథంజాత కిమాత్మిక, భ్రామరీదేవి అని అమ్మవారికి పేరు ఎలా వచ్చింది
ఆవిడ ఎందుకు అవతరించింది, అమ్మవారి కథ నాకు సంతృప్తిగా వివరించు. ఎంత విన్నా అమ్మ చరిత్ర ఇంకా 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 వినాలనిపిస్తోంది, తృప్తి తీరటం లేదు. నతృప్తిమధిగచ్చామి పిబం దేవీ కథామృతం. దేవి యొక్క కథ అనే అమృతం ఎంత తాగినా ఇంకా తాగాలి ఇంకా తాగాలి అనిపిస్తుందిట. అమృతం ఏమిటంటే ఎక్కువ తాగాక బోరు కొడుతుందండి. అమృతం కూడా కాఫీ లాంటిదే. కాఫీ రెండు గ్లాసులు తాగితే గ్యాస్ ట్రబుల్ వస్తుంది, అమృతం గ్యాస్ ట్రబుల్ రాదు కానీ ఓ రెండు మూడు బిందులు తాగాక ఇంకెందుకు బాబు అనిపిస్తుంది. కాకపోతే భీముడు లాంటి వాడు ఏకంగా 14 కడవలు తాగేసేట, 10 కడవలు తాగేట నాగామృతం. ఒక్క కడవ తాగితే గొప్ప, భీముడు 10 కడవలు నాగామృతం తాగితే ఒక కడవకి 1000 ఏనుగుల బలం చొప్పున 10 కడవలు తాగడం వల్ల 10,000 ఏనుగుల బలం వచ్చింది ఆయనకి. అది మనకు సంస్కృత భారతంలో ఉంటుంది. భీముడు కాబట్టి 10 కడవలు తాగాడు. మనమా తడవ తడవకి కడవ పక్కన పెడితే ఆహా నడవలోకి పరిగెత్తేస్తాం, గట్టిగా తాగలేము. మనకి భగవంతుడు ఇచ్చిన శక్తి అది, గట్టిగా ఒక సీసాన్ని ఇళ్ళు తాగలేకపోతున్నాం అయ్యే, ఇంకా అమృతం ఏం తాగుతాం. కాబట్టి అమృతము కూడా కొంత తాగితే మనకి మత్తెక్కిపోతుంది, కడుపు నిండిపోతుంది, ఇంకా తాగలేని స్థితి వస్తుంది. కానీ అమ్మవారి కథామృతం అలాంటిది కాదట. ఎంత తాగినా అంటే అమృతం ఏమో నోటితో తాగుతాం, కథామృతం చెవులతో సేకరిస్తాం. ఇలా చెవులతో అమ్మ కథ ఎంత త్రాగినా సేకరించినా ఇంకా 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 సేకరించాలి వినాలనిపిస్తుంది, హాయిగా ఇంకా వినాలి వినాలనిపిస్తుంది. అదే మాట ఇక్కడ చెబుతున్నాడు ఆయన, నతృప్తిమధిగచ్చామి పిబం దేవీ కథామృతం, అమృతం పిబతాం మృత్యు న అస్య శ్రవణోయత. అమృతం కంటే ఈ అమృతం గొప్పది. ఆ అమృతం తాగితే గొంతుక్కి విసుక్ కలుగుతుంది, కడుపుకి ఎక్కి దుక్కి అయిపోతుంది, ఎక్కువ తాగితే వాంతి అవ్వచ్చు, భ్రాంతి కలగచ్చు. ఆ అమృతం తాగిన వాడు ఒక్కడే జరామరణములు లేకుండా కలియుగాంతం వరకు ఉంటాడు. కానీ ఈ దేవీ కథామృతం చెవులతో ఎంత గ్రోలినా ఇంకా ఇంకా గ్రోలాలి, తాగాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. ఇది తాగితే లాభం ఏమిటంటే ఆ వంశం వంశం అంతా తెరుస్తుంది. ఈ వంశంలో ఒక్కళ్ళు వింటే ఈ వెళ్ళిపోయిన 7 తరాలు, రాబోయే 7 తరాల వాళ్ళు, నరకంలో ఉన్నా నరకానికి వెళ్ళవలసిన వాళ్ళైనా ఈయనతో పాటుగా శరీరం విడిచాక మణిద్వీపాన్ని గడతారు. కాబట్టి అమృతం కంటే కథామృతం గొప్పది అన్నాడు ఆయన. ఉదాహరణకి ఇప్పుడు ఈ ఒక్క ఆయన వింటే ఈయనకి ముందు తరాల్లో 7 తరాల వాళ్ళు, వాళ్ళ ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతారు కదా ఎవరైనా, వెళ్ళిపోయిన 7 తరాల వాళ్ళట, రాబోయే తరాల వాళ్ళు కూడా నరకం నుంచి ఉద్ధరింపబడతారు. అంటే మేము నరకానికి వెడతామా అని అడగచ్చు, ఏమో ఏం చెప్పగలం. ఒకవేళ వెళ్ళవలసి వస్తే నరకానికి వెళ్ళరు. స్వర్గానికి వెళ్ళేవాళ్ళు కూడా స్వర్గం లాంటి లౌకిక లోకాలకు కాకుండా అలౌకికమైన జగన్మాతృలోకానికి వెడతారు. అలా 7 14 తరములను ఉద్ధరించే శక్తి కేవలం దేవీ కథామృతానికి ఉన్నది. అందుకే వ్యాసుడు చాలాసార్లు దేవీ కథామృతం కుర్యాత్ కులమేవాజరామరం, దేవి యొక్క కథామృతం స్వీకరించిన వారి కులమంతా పవిత్రమైపోతుంది అన్నాడు ఆయన అని నారదుడు అడిగితే అప్పుడు నారాయణుడు చెప్పాడు, చెబుతున్నా విను. పూర్వం దైత్యో మహానాసీత్ అరుణాఖ్యో మహాబలః పాతాళే దైత్య సంస్థానే దేవద్వేషీ మహాఖలక. పూర్వం పాతాళలోకంలో రాక్షసులంతా మకాం పెట్టిన రోజుల్లో రాక్షస వంశంలో అరుణుడు అని ఒకడు పుట్టాడు. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు భూలోకంలో ఉన్న రాక్షసుల్ని చాలామందిని చంపి తక్కిన వాళ్ళని, మీరు బ్రతకాలనుకుంటే భూలోకం విడిచి పాతాళానికి పొండి అని హెచ్చరించాడు. అందుకని చావగా మిగిలిన వాళ్ళు హతశేషులు, వీళ్ళు పాతాళానికి పోయారు. పాతాళంలో మకాం పెట్టి అక్కడ వాళ్ళు బతుకు, వాళ్ళు బతకడం మొదలెట్టారు. రాక్షసులకు సుఖం ఉందండి, ఐకమత్యంతో ఉంటారట. రాక్షసులకమై ఉన్న ఐకమత్యం మానవులకి లేదు, అందుకని అక్కడే మకాం పెట్టి సుఖంగా ఉన్నారు. కొంతకాలానికి ఆ రాక్షస వంశంలో ధనువంశంలో అరుణుడు అని ఒకడు పుట్టాడు. వీడికి చిన్నప్పటి నుంచి తక్కిన రాక్షసులంతా కలిసి పక్కన చేరి చెవిలో రకరకాల మాటలు నూరిపోశారు. ఏమని నూరిపోశారు, రే మంది రాక్షస వంశం, ఒకప్పుడు భూలోకం మంది, పాతాళము మంది, స్వర్గం మంది, ఈ లోపల దుర్మార్గులైన దేవతలు మన రాక్షసుల్ని చావగొట్టి మన సామ్రాజ్యం లాక్కున్నారు. ఈ రాక్షసులందరికీ ప్రబల విరోధి ఇంద్రుడు. ఈ ఇంద్రుడికి ఎప్పుడు వెనకాతలుండి రక్షణ చేసేవాళ్ళు త్రిమూర్తులు. త్రిమూర్తుల్లో బ్రహ్మగారైనా పర్వాలేదు, కాదు శివుడైనా పర్వాలేదు, ఈ విష్ణువు ఎప్పుడూ రాక్షసులను చంపేస్తూనే ఉంటాడు. ఆ విష్ణువు యొక్క అండదండలతో దేవతలు మనల్ని చంపుతున్నారు, మనల్ని పాతాళానికి గెంటేశారు. స్వర్గం పోయింది, మానవలోకం పోయింది, కేవలం పాతాళలోకం మిగిలింది, బెత్తెడు నేల మిగిలింది మనకి. నువ్వు పెద్దయ్యాక ఈ దేవతలందరినీ కరకర నవిలేయాలి, చంపేయాలి. నువ్వే మా అందరికీ అండ, మాకు నాయకుడు అవ్వాలి. ఈ కాస్త ఆక్రమితమైన పాతాళం మంది, మిగతాలోకం అంతా మంది అంటూ వాళ్ళు రెచ్చగొట్టేశారు. వీడిని వీడు విన్నాడు, ఓహో సమస్త లోకాలు మనవే, నిజానికి వెళ్ళవావి, మానవలోకం మానవులది, దేవలోకం దేవతలది, ఈ పాతాళలోకంలో ఒక బెత్తెడు నేలవాళ్ళది. అయినా సరే వాళ్ళే వచ్చి అన్నీ ఆక్రమించారు. ఆక్రమించి వాళ్ళు ఏమంటారు, ఇది మాదంటారు. దేవతలను చంపాలి, ఆవుల్ని చంపాలి, విప్రుల్ని చంపాలి, మానవుల్ని ఊచకోత కోసేయాలి, ఈ సామ్రాజ్యం అంతా మనం ఆక్రమించాలి, మనం ఉగ్రవాదులు అవ్వాలి అని వీడికి బాగా చెవినిల్లు కట్టుకొని పెద్దలు నూరిపోశారు. వీడు అది విన్నాడు, ఎప్పటికైనా సమస్త లోకాలకి నేనే ఏలికనవ్వాలి, మా జాతి వాళ్ళు తప్ప, మా మతం తప్ప ఇంకో మతం బతకనివ్వకుండా చెయ్యాలనుకున్నాడు. అందుకని వాడు దేవద్వేషి మహాకలహ, దేవద్వేషి అయిపోయాడు, పరమ క్రూరుడైపోయాడు. వాడికి శుక్రాచార్యుడు గురువు. ఓ రోజున గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారండి గురువుగారండి, సకల లోకాలకి పరిపాలకుండా అవ్వాలంటే, చావు లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అన్నట్ట. బ్రహ్మదేవుడి మంత్రం ఒకటి ఇస్తాను, నువ్వు భూలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడిని భక్తితో జపం చేసి మెప్పించు, తపస్సు చేసి మెప్పించు, బ్రహ్మగారు రాగానే చావు లేని వరం అడుగు. ఒకవేళ ఆయన చావు లేని వరం ఇవ్వనంటే, చావు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని రకాలైన మెలకువలు ఉంటాయో అన్ని మెలకువలు ఉపయోగించి వరం కోరుకు అన్నాడు. ఏదో రకంగా చావు లేకుండా చూసుకో అన్నట్ట. ఈ చావు తెలివితేటలు గురువుగారు చెప్పగానే గురువుగారి దగ్గర మంత్రం పుచ్చుకుని ఆయన భూలోకానికి వచ్చాడు. భక్తితోటి హిమాలయ పర్వతము యొక్క పారశ్యంలో మందాకిని నదీ తీరంలో తపస్సు చేశాడు. హిమవత పారిసే గంగాజల సుశీతలే. గంగాజల సుశీతల ప్రాంతం అంటే కేదార ప్రాంతం దగ్గర అన్నమాట. కేదార క్షేత్రంలో రోజు ప్రొద్దుటి గంగలో స్నానం చేసి ఓ బండరాయి మీద కూర్చుని గురువుగారిచ్చిన మంత్రాన్ని జపం చేసి బ్రహ్మని మెప్పించాడు. అయినా బ్రహ్మ ప్రత్యక్షం కాలేదు. ఒకరోజున అక్కడికి మళ్ళీ శుక్రాచార్యుడు వచ్చాడు. ఏన్నైనా నేను ఇచ్చిన మంత్రం శ్రద్ధగా జపిస్తున్నావా, నా మంత్ర జపం శ్రద్ధగా చేసి ఉంటే ఈ పాటికి నీకు బ్రహ్మగారు ప్రత్యక్షం అవ్వాలి అన్నట్ట. లేదండి, మీరు చెప్పిన మంత్రాన్ని భక్తితో చేస్తున్నానండి, నాకు గురుభక్తి ఎక్కువే బ్రహ్మభక్తి ఎక్కువే అన్నట్ట. అప్పుడు గురువుగారికి గుర్తొచ్చింది, ఓ చిన్న పొరపాటు చేశానురా నేను, మన కోరికలు తొందరగా తీరాలంటే బ్రహ్మ ప్రత్యక్షం అవ్వాలి, బ్రహ్మ తొందరగా ప్రత్యక్షం అవ్వాలంటే గాయత్రి మంత్రానుష్ఠానం చెయ్యాలి, అది చెయ్యకపోతే తపస్సు ఫలించదు, ఆ ఒక్కటి మర్చిపోయాను అని వెంటనే ఏం చేశాడు, ఉపనయనం చేసేశాడు. వీడికి గురువు తలుచుకుంటే ఏ తల్లి తండ్రి ఎవరు అక్కర్లేదు, యజ్ఞోపవేతం వేసేయచ్చు, శుక్రాచార్యులు వారు ఒక యజ్ఞోపవేతం వేశారు, ఇప్పుడు నేను చెప్పిన మార్గంలో నడుచుకుంటే బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు, నీ కోరికలు తీరుతాయి. ఏమిటది, రోజు ప్రొద్దుటే సంధ్యా సమయమునకల్లా ఈ మందాకిరిలో స్నానం చేయి, గంగానదిలో బుడుంగున ములిగి స్నానం చేసి చేతిలోకి నీళ్లు తీసుకుని గాయత్రి మంత్రపూర్వకముగా అర్ఘ్యమియ్యి. నా గాయత్రి పరం మంత్రం అని శాస్త్రం చెబుతోంది, గాయత్రి మంత్రమును మించిన మంత్రం ఈ ప్రపంచంలో మరొకటి లేదు, మనము చేసే తపస్సు ఫలించాలంటే ముందు సంధ్యావందనం చెయ్యాలి, అర్ఘ్యప్రదానం చెయ్యాలి, అర్ఘ్యమయ్యాక గాయత్రి జపించు, అప్పుడు బ్రహ్మమంత్ర జపం చెయ్యి, దాంతో బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు, నీవు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఏ అనగానే అలాగేనండి అన్నాడు ఆయన. ఆ రోజు నుంచి రోజు సూర్యోదయానికి ముందు లేచేవాడు, భక్తితో గంగలో స్నానం చేసేవాడు, చేతిలోకి నీళ్లు తీసుకుని అర్ఘ్యప్రదానం చేసేవాడు, అర్ఘ్యమయ్యాక గాయత్రి జపం చేసేవాడు, అప్పుడు బ్రహ్మ గురించి జపం చేయడం మొదలుపెట్టాడు. ఇలా కొంతకాలం వాడు తపస్సు చేయగానే వాడి శరీరం నుంచి అగ్నిజ్వాలలు పుట్టాయి. వాడు కఠోరమైన తపస్సు చేశాడు అండి, మొండిగాడు వాడు, రాక్షసులకు ఉన్న మొండితనం ఎవరికి ఉండదు, అసలు మనలాంటి వాడు అంత తపస్సు చెయ్యలేం కూడా. వాడు మొండిగా తిండి తిప్ప విడిచిపెట్టి చేసిన వాడు చేసినట్టే జపం చేశాడు. వాడి శరీరం నుంచి అగ్ని పుట్టి ఆ అగ్ని బ్రహ్మదేవుడి లోకానికి కూడా వెళ్ళి బ్రహ్మ కాళ్ళని కాల్చిందిట. అప్పుడు బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి, ఓరి దుర్మార్గుడా, ఏమి తపస్సురా, అందుకేరా మిమ్మల్ని రాక్షసులు అన్నారు, దేవతలు కూడా ఇంత తపస్సు చేయలేరు అనుకున్నాడు ఆయన. గాయత్రీ సహితో హంస సమారూఢో యయో ముదా ప్రాణమాత్ర వశిష్టం తం ధమనీ శత సంకులం శుష్కోదరం క్షామగాత్రం ధ్యానమీలితలోచనం. బ్రహ్మ ఇప్పుడు అరుణాసురునికి దర్శనమివ్వడానికి హంసవాహనం మీద బయలుదేరాడు. తెల్లని హంసనెక్కాడు ఆయన. చతుర్ముఖుడు ఆయన, నాలుగు ముఖాలతో నాలుగు చేతులతో అరుణుడున్న ప్రాంతానికి వచ్చాడు. నాయనా అరుణ ఎక్కడున్నావు అని పలకరించాడు. అరుణాసురుడు గంగానదీ తీరంలో చెట్టు కింద కూర్చునున్నాడు. అప్పుడు వాడి శరీరం ఎలా ఉంది? ప్రాణమాత్ర అవశిష్టం, కేవలం ప్రాణం ఉంది శరీరంలో, శరీరం ఏమీ లేదు. అంటే ఏమిటి? అస్థిపంజనం అయిపోయాడు వాడు. బక్క చిక్కిపోయి చర్మం ఎముకలకు అతుక్కుపోయి ముక్కు కళ్ళు అన్నీ లోపలికి పోయి ఊరికే అలా బతికున్న అస్థిపంజరమా అన్నట్టుగా ఉన్నాడు వాడు. వాడు కదులుతున్నాడు కాబట్టి కొంచెం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటున్నాడు కాబట్టి బతికాడు అనుకోవాలి, లేకపోతే ప్రాణం ఉందో లేదో తెలియటం లేదు. అంతలా ఎండిపోయాడు. శుష్కోదరం, పొట్ట కూడా ఎండిపోయి లోపలికి అతుక్కుపోయింది, లోపలికి పోయిందన్నమాట పొట్ట. కొంతమందిని చూస్తే మనకు అసలు వీళ్ళు ఉన్నారా అనిపిస్తుంది అనమాట. మరీ బొత్తికలా అయిపోతారండి, ఇలా కనపడతారు, ఎముకలు తప్పే ఉండవు, నో బాడీ. అయినా బతుకుతాడు వాడు, ఎక్కడో తపశ్శక్తి ఉంటే అలా బతుకుతారు, లేకపోతే బతకలేరు. అంతలా ఎండిపోయాడు వీడు. శరీరం అంతా బాగా ఎముకలు పోగై రక్తం లేక నాడులు కనబడక నాడులన్నీ బయటకు వచ్చేసి చీము లేక మాంసం లేక బొత్తిగా ఎండిపోయింది. అయినా తపస్సు చేస్తున్నాడు గనక తపస్సు వల్ల వాడి శరీరం నుంచి కాంతి బయటకు వచ్చింది, అట మహాకాంతి బయటకు వచ్చింది. వాడు ఈ తపస్సు అనేటటువంటి అగ్నితో మరొక అగ్నిదేవుడిలా వెలిగిపోతున్నాడు. అది తపశ్శక్తి అంటారు. శరీరంలో ప్రాణం లేకపోయినా తపశ్శక్తి వల్ల వాడి శరీరం ధగ 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 వెలిగిపోతుంది అన్నమాట. అప్పుడు బ్రహ్మ ఆశ్చర్యపోయి మెచ్చుకొని, ఓరి అరుణాసుర, భయంకరమైన నీ తపస్సుతో నన్ను ఆకట్టుకున్నావు, ఏమి నిష్ఠరానిది, ఏమి పవిత్రమైనటువంటి శక్తిరానిది, అసలు నీ శరీరంలో ప్రాణం ఎలా ఉందో నాకే ఆశ్చర్యం కలుగుతున్నది. జలం తీసుకోక అన్నము స్వీకరించక ఆఖరికి గాలిని కూడా బంధించి కఠోర నియమంతో నువ్వు తపస్సు చేస్తూ ఉంటే నీ శరీరం ఎండిపోయింది, ఎండిపోయిన నీ శరీరంలో ప్రాణములు ఎలా ఉన్నాయో నాకే ఆశ్చర్యం అన్నాడు బ్రహ్మ. ప్రాణంబులు ఎట్లోర్చను అంటాడు తెలుగులో, అసలు నీ ప్రాణం ఎలా ఓర్చుకుంది. దాసు దామోదర స్వామి అని ఒక మహానుభావుడు చాలా గొప్పగా దేవీ భాగవతం అనువాదం చేశాడు. అందులో అంటాడు ఆయన ఈ ఘట్టంలో, నీ ప్రాణంబులు ఎట్లోర్చను, నీ ప్రాణం నీ శరీరంలో ఉండడానికి అవి ఎలా ఓర్చుకున్నాయో, గట్టిగా దెబ్బ తగిలితేనే అబ్బా నా ప్రాణం జిల్లార్చుకుపోయింది అంటున్నాం మేము, అటువంటిది నీ ప్రాణం నీ శరీరంలో ఎలా నిలబడింది అని మెచ్చుకుని తన కమండల జలం వాడి మీద జల్లెట్ట. అలా జల్లగానే వాడు ఎర్రని ఆకారంలోకి వచ్చేసాడు, అందమైన అరుణవర్ణంలోకి వచ్చాడు. మంచి బలమైన దృఢమైన శరీరం వచ్చింది, వజ్రం లాంటి శరీరం వాడికి వచ్చిందిట. ఆ రోజు నుంచి వాడి శరీరం వజ్రకాయం అయిపోయింది, బలమైన వాడయ్యాడు, మంచి జుట్టు వచ్చింది, కళ్ళు యథాతథంగా వచ్చాయి, శరీరం అంతా కూడా పుష్టివంతమైపోయింది, కాంతివంతమైపోయింది. వాడు ఆనందపడిపోయాడు. ఇప్పుడు తన మీద నీళ్లు తల్లి తనకింత శక్తినిచ్చిన బ్రహ్మకేసి తిరిగాడు. ఎదురుగుండా బ్రహ్మదేవుడు చతుర్ముఖుడై కనపడ్డాడు. గాయత్రీ సహితం దేవం చతుర్వేద సమన్వితం అక్షస్రకుండికాహస్తం జపంతం బ్రహ్మశాశ్వతం. నాకు వరాలు ఇవ్వడానికి వచ్చి ఆరోగ్యవంతంగా నా శరీరమును తయారు చేసి నన్ను వజ్రకాయుణ్ణి చేసి నన్ను అనుగ్రహించిన ఈ దేవుడు ఎలా ఉంటాడా అని కళ్ళు విప్పి చూశాడు అరుణాసురుడు. అతడు కళ్ళు విప్పగానే ఎదురుగుండా ఎవరు కనబడ్డారు? హంసవాహనం మీద కూర్చున్న బ్రహ్మ కనబడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఎర్రని పద్మం వంటి రంగులో ఉన్నాడు. ఆయనకి ఎన్ని తలలున్నాయి? నాలుగు తలలున్నాయి. ఆయనకి ఎన్ని చేతులు? నాలుగు చేతులున్నాయి. ఒక చేతిలో జపమాల ఉన్నది, మరో చేతిలో కమండలం ఉన్నది. ఎప్పుడు జపం చేస్తూనే ఉంటాడు లోపల లోపల. బ్రహ్మగాయత్రి జపం చేస్తాడు ఆయన. బ్రహ్మగారు కూడా బ్రహ్మగాయత్రి మంత్ర జపం చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు సరస్వతి వల్లభుడు, అందరు ప్రాణుల యొక్క నుదుటి వ్రాతలు వ్రాస్తాడు, పరమ పూజ్యుడు, సమస్త లోకాలలో అంతటి పూజ్యార్హత కలిగిన దేవుడు మరొకడు లేడు. అటువంటి మహాత్ముడిని చూడగానే భక్తితో త్రిమూర్తి స్వరూప, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప, కోరిన వరాలు ఇవ్వడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు. అటువంటి నీవు నా ఈ జపానికి తపానికి మెచ్చుకుని చెచ్చర విచ్చేసి నా శరీరానికి ఆరోగ్యం ఇచ్చావు. అటువంటి నీకు నమస్కారం, కృతజ్ఞుణ్ణి. అనగానే ఏం కావాలో కోరుకో అన్నాడు బ్రహ్మ. నీ తపస్సుకు మెచ్చుకున్నాను, నువ్వు వరాలు పొందడానికి అర్హుడివి, ఏం కావాలని ఇస్తాను కోరుకో అన్నాడు ఆయన. అప్పుడు వాడు చావులేని వరం ఇస్తానంటే అది అడుగుతానన్నట్ట.
అబ్బే ఆ ఒక్కటి అడక్కు, ఆ ఒక్కటి అడక్కు అనే టైటిల్ నీకు పెట్టాను, అది తీసేసి ఇంకేదన్నా అడుగన్నాడు ఆయన.
అప్పుడు ఆయన ఎలాగో చావులేని వరం ఇవ్వనంటున్నావు గనక నన్ను చంపడం చచ్చేసావు అయ్యే వరాలు కోరుకుంటున్నాను. నేను నా యుద్ధేన ఆయుధాలతో జరిగే యుద్ధంలో చావకూడదు, యుద్ధరంగంలో చావకూడదు. నా శస్త్రాన్ ఎవరన్నా నా మీద కత్తి గొడ్డలి కర్ర ఇటువంటి ఆయుధాలు ప్రయోగిస్తే ఈ ఆయుధముల వల్ల నాకు చావుండకూడదు. నా పుంభ్య పురుషుల వల్ల చావుండకూడదు. నా స్త్రీభ్య యోషిత స్త్రీల వల్ల చావుండకూడదు. ద్విపాద్భ్య రెండు కాళ్ళు కలిగిన వాళ్ళ వల్ల చావకూడదు. తర్వాత చతుష్పాద్భ్య నాలుగు కాళ్ళు కలిగిన వాళ్ళ వల్ల చావుండకూడదు. ఉభయాకారతస్తదా, ఏ జీవి వల్ల ఈ ఉభయాకారాల జీవుల వల్ల చావకూడదు. నపుంసకుల వల్ల కూడా చావకూడదు. ఈ విధంగా నాకు ఆయుధాల వల్ల రెండు కాళ్ళు నాలుగు కాళ్ళు కలిగిన వాళ్ళ వల్ల స్త్రీ వల్ల కానీ పురుషుడి వల్ల కానీ ఈ భూలోకంలో ఉండే వాళ్ళ వల్ల చావు ఉండకూడదు. మహాబలం ప్రసాదించు నాకు. ఎవడన్నా నా మీద యుద్ధం ప్రకటించి ఇదిగో నేను స్త్రీని నేను పురుషుడు నన్ను యుద్ధానికి వచ్చాడా, యుద్ధానికి వచ్చిన వాడు నా చేతిలో తచ్చే వరమి, వాడు ఆయుధాలు నన్ను ఏం చేయకూడదు, నా మీద సోలం కత్తి విసిరిన వాడి యొక్క ఆయుధం తిరిగి వచ్చి వాడే పొడి చేయాలి, సోలం విసిరితే ఆ సోలం వెళ్ళి వాడిని చంపాలి, కత్తి నా మీద విసిరితే కత్తి వెళ్ళి వాడి నెత్తి నరికేయాలి, ఇలాంటి వరాలి అనగా వాడి కోరికలు విని బ్రహ్మ తెల్లబోయి ఇవేం కోరికలు రా, యుద్ధంలో నిన్ను ఏ ఆయుధం ప్రయోగించినా చంపలేకపోతే ఎవడన్నా ఆయుధం ప్రయోగిస్తే ఆయుధం వెళ్ళి వాడిని చంపితే ఈ జనం ఏమైపోతారు, ఇప్పుడు విష్ణువు శివుడు ఏమైపోతారు, అయినా తప్పదు నువ్వు తపస్సు చేసావుగా తథాస్తు. రే నువ్వు బుద్ధిగా ఉన్నావు అనుకో అరుణాసురా, నీవు బుద్ధిగా ఉంటే ఈ వరం వల్ల నీకు లాభాలు, బుద్ధి లేదనుకో నీకు అప్పుడు ఇన్ని వరాలున్నా, యుద్ధం లేకుండానే యుద్ధంలో నీతో మాట్లాడకుండానే చంపే శక్తి పుట్టుకొస్తుంది. నీవెన్ని కోరికలు కోరుకున్నా నిన్ను సృష్టించిన వాడి దగ్గర ఒక టెక్నిక్ కట్టే పెట్టుకుంటాట భగవంతుడు. భగవంతుడు గురువు అండోయ్, గురువుగారు ఎప్పుడు కూడా శిష్యుల్ని ఎలా పడగొట్టాలో ఆయనకు తెలుసు. ఈ బోడి తెలివితేటలతో శిష్యులు గురువుగారిని ఏదన్నా నాశనం చేయాలని ట్రై చేస్తే గురువుగారి దగ్గర ఎప్పుడు ఒక టెక్నిక్ ఉంటుందిట, ఆ టెక్నిక్తో వీడిని ఎంత గొప్పవాడినైనా పడగొట్టగలుగుతాడు. దీనికి ఉదాహరణకు ఒక కథ ఉండేది. పూర్వం ఒక మంచి మల్లుడు ఉండేవాడు, బాక్సింగ్ బాగా చేసే మల్లయుద్ధం చేసే ఒక గొప్ప గురువుగారు. ఆ కాలంలో ఆయన కాలంలో ఆయనతో మల్లయుద్ధం చేసి ఆయన్ని ఓడించేవాళ్ళు ఎవరూ లేరు. ఎవరైనా మల్లయుద్ధంలో ఆయనతో ఓడిపోయేవారు. చాలామంది ఆయన ఓడించడానికి 30 ఏళ్ళు ప్రయత్నించి విసిగిపోయారు. క్రమంగా ఆయనకి 50 ఏళ్ళు దాటాయి. ఇలా ఉండగా ఒక రోజున కొత్త మల్లుడు కుర్రవాడు ఒకడు, ఓ 18-20 ఏళ్ళు ఉండే మల్లుడు ఒకడు వచ్చాడు. గురువుగారి కాళ్ళు గట్టిగా పట్టుకుని ఆయనకి సేవ చేసేసి ఒక గురువుగారు మీకోసమే పుట్టానని గురువుగారిని మెప్పించాడు. గురువుగారికి 5-6 నెలల సేవ చేయగా గురువుగారు మెచ్చుకుని ఏం కావాలంటే, గురువుగారండి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి మీ మల్లయుద్ధం యొక్క నైపుణ్యం నాకు నేర్పండి, నన్ను మల్లవీరుణ్ణి చెయ్యండి, నేను ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను, గురుభక్తితో మీ కీర్తి ప్రపంచంలో చాటుతాను అన్నట్ట. గురువుగారు అప్పటికే వాడు చేసిన సేవలకు మెచ్చుకున్నాడుగా, ఆహా ఈ శిష్యుడు ఆ గురువుగారిని మించిపోతానంటున్నాడు, గురువుగారికి సేవ చేశాడు, గురువుగారు మీ కీర్తి నిలబెడుతున్నాను అన్నాడుగా, అందుకని ఈ బొట్టలో పడిపోయాడు గురువుగారు. కొంతమంది శిష్యులు అలా బొట్టలో వేసుకుంటారు గురువుగారిని, ఇంకేముంది గురువుగారు నాకు ఎది కావాలి ఇది కావాలంటారు, ఈ గురువుగారి పిచ్చాడు కదా, అందులో ట్రాప్లో పడిపోతాడు. ఈ శిష్యుడు మీ పేరు నిలబెడతాను అనగానే అలాగేనని వాడిని శిష్యుడిగా చేర్చుకుని వాడికి 3 సంవత్సరముల పాటు మల్లయుద్ధాన్ని బాగా నేర్పాడు. అన్ని రకాల పొట్లు నేర్పేట. 3 ఏళ్ళు అయిన తర్వాత శిష్య నాకు వచ్చిన విద్యలన్నీ నేర్పేశాను, ఇక నీకు నేర్పేది ఏమీ లేదు, ఇవాళ నువ్వు నన్ను మించిపోయావన్నట్ట. అప్పుడు శిష్యుడు వినయంగా గురువుగారికి దండం పెట్టి, గురువుగారండి మొత్తం మీ పొట్లన్నీ నేర్పారా అన్నాడు. అవును ఆయన, ఇంకా నా దగ్గర ఏం లేవు, అన్ని పొట్లు నేర్పాను, ఇవాళ ఒక ముక్కలో చెప్పాలంటే నాకంటే నువ్వే గొప్పవాడు అన్నట్ట. మళ్ళీ అడుగుతున్నాను నాకు నేర్పందంటే ఏమన్నా ఉందండి, ఇంకేమన్నా మిగిలిందా చెప్పండి అన్నాడు. ఏమీ లేదురా బాబు, మొత్తం నేర్పాను రా బాబు అన్నట్ట. అయితే ఇప్పుడు అవసరమైతే నేను మిమ్మల్ని జయించగలనా అన్నాడు వీడు. ఎందుకు చేయించలేవురా బాబు, నేను ఇప్పటికీ 55వ ఎట్లో గడుగు పెట్టా, 52వ ఎట నా శిష్యుడు అయ్యో 3 ఏళ్ళుగా అన్ని నేర్పుకున్నా, నాకు 55, నీకెంత, ఎంత చేసి 20 to 25 మధ్యలో ఉన్నావు. నువ్వేమో యువకుడివి, నేను ముసలాణ్ణి, నా విద్యలన్నీ నేర్చుకున్నావు కాబట్టి నువ్వు తలుచుకుంటే నన్ను చిత్తు చేసేస్తావు, అయినా అలా చేయవుగా, నా కీర్తి నిలబెట్టడానికేగా నా దగ్గర శిష్యుడిగా చేరి నన్ను దగ్గర విద్యలు నేర్చుకున్నావు, నా పేరు నిలబెట్టి ప్రపంచ ప్రఖ్యాతి పొందే నాయన అన్నట్ట. అప్పుడు వాడు బస్తీమే సవాల్ అని తొడగొట్టి ఒరే గురువు అన్నట్ట. ఈయన తెల్లబోయాడు. ఇంత పూర్వం గురువు గారు అన్నవాడు కాస్త, ఇప్పుడు ఒరే గురువు అనగానే అదేమిట్రో ఈ సంభాషణ మారిందంటే, మా నాన్న నీ చేతిలో చిత్తుగా ఓడిపోయి ఒరే వాడిని జయించాలి, జయించాలంటే వాడి దగ్గరే శిష్యుడిగా చేరి విద్యలు నేర్చుకోవాలి, వాడు అంతం చూడమని నన్ను రెచ్చగొట్టి పంపాడు. అందుకే నేను కసిగా నీ దగ్గరకు వచ్చాను, కసితో నీ దగ్గర విద్యలు నేర్చుకున్నాను. నిజానికి నీకు సేవ చేసిందంతా నేను పడగొట్టడానికి, నీ దగ్గర విద్యలు నేర్చుకోవడానికి, నీ లూఫోల్స్ నేర్చుకోవడానికే నేను నీకు సేవ చేశాను. రోజు నీ పక్కన కూర్చుని నీకు సేవ చేస్తే నువ్వు లొంగిపోతావుగా. అలా నిన్ను మోసగించి, నిన్ను మెప్పించి, నేను నిజమైన శిష్యుడిని అన్నట్టుగా నటించి నీ విద్యలన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు మా నాన్నకి ఇచ్చిన వాటిని నిలబెట్టుకోవాలి రా, రేపు పొద్దున అందరం చూస్తూ ఉండగా, ఇద్దరం కుస్తీ పట్లు పడదాం, అందరూ చూస్తూ ఉండగా, పబ్లిక్ చూస్తూ ఉండగా, ఒక క్రికెట్ స్టేడియంలో మల్లయుద్ధ రంగంలో ఇద్దరం మల్లయుద్ధం చేద్దాం, నేను నిన్ను చిత్తు చిత్తు చేసి మా నాన్నకి ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటాను, అందరూ నన్ను పొగుడతారు, గురువును మించిన శిష్యుడు అంటారు, గురువును మించిన శిష్యుడు అనే పేరుతో సినిమా కూడా తీస్తారు అనగానే ఈయన తెల్లబోయి, నాయన నీకు పుణ్యం ఉంటుంది, ఈ వయసులో నాకు అవమానం కలిగించకరా, నా విద్యలన్నీ నేర్పాను, నేనా కొంత వయస్సు మీరిన వాడిని, ఇప్పుడు నువ్వు నన్ను పడగొడితే చచ్చిపోతాను నేను, అవమానము ప్లస్ ఆరోగ్యము పాడవుతుంది, నువ్వు కుర్రాడివి, పైగా గురుద్రోహం అసలు చేయకూడదు, అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహం నకారయ్యే తన్నం పెట్టిన వాడికి ద్రోహం చేయకూడదని, గురుద్రోహం చేయకూడదని, పురోహితులకు ఎప్పుడు అన్యాయం చేయకూడదట, బ్రహ్మద్రోహం చేయకూడదట, పురోహితుల్ని ఎప్పుడు కూడా అవమానం పరిచామంటే, వాళ్ళని మనం పాడు చేసామంటే, వాళ్ళని ఏడిపించామంటే తిండి పుట్టదని శాస్త్రం. ఈ 3 ద్రోహాలు పనికిరావు, అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహం నకారయ్యేత్. కాబట్టి నా జోలికి రాదురా బాబు అన్నట్ట, అయినా వెళ్ళలేదు వాడు. నేను నీ దగ్గర విద్యలు నేర్చుకున్నదే నిన్ను పడగొట్టడానికి. ఎల్లుండి గురువారం నాడు, ఇవాళ మంగళవారం, ఎల్లుండి గురువారం అందరికీ నేను ఊళ్ళో అనౌన్స్మెంట్ చేస్తాను, గురువుగారితో పోటీ కెడుతున్న శిష్యుడు మంచి అవకాశం, ఒకే టికెట్ మీద 2 టికెట్, ఒకే టికెట్ మీద 2 సినిమాలు లాంటిది ఇది, కాబట్టి మీరు అందరూ వచ్చి చూడండి. గురువుని మించిన శిష్యుడు, గురువును ఓడించిన శిష్యుడు అంటే ఏమిటో తెలుసుకుందరు కానీ అని చాటతాను. అందులో నీ గురించి అందరికీ తెలుసుగా, నిన్ను ఏళ్ల తరబడి జయించడానికి ప్రయత్నించి ఓడిపోయిన వాళ్ళందరూ ఇదే సమయం అనుకుని చూడడానికి వస్తారు, నువ్వు ఓడిపోతే చూచి ఆనందించడానికి ఊళ్ళో చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఆనందం కలిగిస్తానన్నట్ట. గురువుగారు ఎంత బతిమాలను వినకుండా మొత్తం మీద ఊరంతా టముకేయించాడు. గురువుగారితో గురువారం నాడు పోటీ కడుతున్నాం, మంచి తరుణం ఇది చూడండి, చూచి తరించండి, నేను ఆయన అంతం చూస్తాను అని వీడు బాగా డప్పాలు కొట్టాడు. 10,000 మంది వచ్చారటండి చూడటానికి, గురువుగారు పడిపోతే చూద్దామని. శిష్యుడి చేతిలో ఓడిపోతున్న గురువు అంటే అందరికీ చాలా ఆనందం. ఎందుకు చెప్తానంటే నేను కొంచెం జాగ్రత్తగా వినవలసిన కథ, ఇప్పుడు చెబుతున్న గురువుగారు చెబుతున్న కథ హాస్యానికి చెప్పట్ల, చాలామందికి కనువుప్పి కలగజేసే కథ ఇది. పాపం గురువుగారు బెంగెట్టుకున్నాడు, నాక వయసు మీరింది, వీడు నా దగ్గర అన్ని పొట్లు నేర్చుకున్నాడు, కేవలం నా దగ్గర పొట్లు నేర్చుకున్నాను పడగొట్టడానికి వీడు శిష్యుడిగా చేరతాడని తెలియక వీడిని నెత్తి మీద పెట్టుకుని అన్ని విద్యలు నేర్పేశాను ఎలా రా బాబు అనుకున్నాడు ఆయన. సరే తప్పదుగా గురువారం వచ్చింది, 10,000 మంది జనం గోదావరిలో చూడడానికి వచ్చారు. శిష్యుడు ఇప్పుడు గోచీకొట్ట పెట్టుకుని తొడలు తరుచుకుంటూ బాగా తిని మరీ వచ్చాడు. 2,000 ఇడ్లీ 3,000 పకోడీ ఇవన్నీ తిని కోడిగుడ్లు గీడిగుడ్లు తినేసి రా గురువు అన్నట్ట. ఆఖరిసరిగా మళ్ళీ గురువుగారు బతిమలేరు, నాయన శిష్య నువ్వు పడుచువాడివిరా, ఇది న్యాయం కాదురా నీకు, నేను ముసలాండిరా, నా దగ్గర అన్నీ నేర్చుకుని పడగొట్టకురా అంటే కుదరదో నిన్ను పడగొట్టడానికి వచ్చా అని మేసం మీరేశాడు. సరే మొత్తం మీద మధ్యలో రెఫరీ ఒకటి ఉంటాడుగా, వాడు విధిలేయగానే ఇద్దరు యుద్ధం మొదలెట్టారు. శిష్యుడి ముందు గురువుగారు తుక్కుతుక్కైపోతున్నాడు, కారణం గురువుగారి దగ్గరే పట్టులు నేర్చుకున్నాడు, వీడు లేటెస్ట్ గాడు, కుర్రగాడు, బలవంతుడు, ఆయన ముసలాడు, దాంతో చీటీ వాటికి గురువుగారే ఓడిపోయేటట్టుగా కనబడ్డట. 3 రౌండ్లు అయ్యాయి, ఈ 3 రౌండుల్లో శిష్యుడిది పై చెయ్యి, గురువుగారిది కింద చెయ్యి అవుతోంది. ఇంకా 4వ రౌండ్ ఈ దెబ్బతో గురువుగారు అయిపోయారు, ఈ గురువుగారు ఎంతో మందిని ఓడించాడు, ఈ దెబ్బతో వీడు ఓడిపోతూ ఉంటే చూసి ఆనందిద్దామని చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉన్నారట మనుషులంతా, ఇలా 2 చేతులు పెట్టు కూర్చున్నారన్నమాట ఎప్పుడు కొడదామని. ఇంతలో 4వ రౌండ్ మొదలైంది, హఠాత్తుగా గురువు గారి శిష్యుడు నడుం దగ్గర పట్టుకుని వీపు మీద ఒక్క గుద్దు గుద్ది వాడిని కింద పారేశాడు. వాడు వెన్ను పూర్తిగా విరిగిపోయింది, పట్టుమంది. ఇంకోడు లేవలేక ఈ విధులేసి 1 2 3 లే అంటే అమ్మా అమ్మా అంటున్నట్ట, లేవలేకపోయాడు. ఆ ధరతోడు అన్నాడు, అన్యాయం గురు అన్యాయం గురు అన్యాయం గురు అన్నట్ట. ఏమిటి అన్యాయం అన్నాడు గురువుగారు. నాకు ఈ పట్టు నేర్పలేదు, కింద పారేసిన నడు విరగొట్టే బాబోయ్ వెన్నుపోస విరిగిపోయింది, లేవలేకపోతాను ఒకటే నొప్పి బాబోయ్ అని ఏడవడం మొదలెట్టట. నీకు ఈ పట్టు నేర్పలేదా, ఇప్పుడు నేర్చుకో, ప్రాక్టికల్గా నేర్చుకో, కింద పడ్డవుగా ఇలా పడేయచ్చు అని నేర్చుకో అన్నట్ట. ఇంకేం నేర్చుకుంటాడు వీడు, నడు విరిగిపోయింది. వాడు యావత్ జీవితం చక్రాల కుర్చీలో కూర్చోవలసి వచ్చింది. అప్పుడు చెప్పాడు గురువుగారు, ఒరే నీలాంటి ఆషాఢభూతులు ఉంటారని తెలుసు, అందుకే నేను 3 పట్లు మాత్రం ఎవరికీ నేర్పను. ఆ పట్లు ఎవడన్నా నా జోలికి వచ్చి సిగపట్లు పెట్టినప్పుడే నేర్పుతా, నేను నేర్పాక ఇక వాడు నేర్చుకోవడానికి పనికిరాడు. అయ్యిందా, ఈ దెబ్బతో నీ నడుము విరిగింది. ఇలాంటివి ఇంకో 2 ఉన్నాయి. ఇంకెవడన్నా ఇలాంటి పిచ్చివేషం వేస్తే ఇకవాడి జీవితంలో స్త్రీ పురుషుడు కాకుండా మధ్య పురుషుడు అయిపోతాడు. అలా తయారు చేస్తాను. నాకు తెలుసురో మీ సంగతి. కాబట్టి గురువులు ఎప్పుడూ శిష్యులు ఎంత వీడిని పడగొట్టడానికి ప్రయత్నించినా వాడిని అవసరమైతే పడగొట్టడానికి కొన్ని మంత్ర విద్యలు అట్టే పెట్టుకుంటారు సుమా అన్నాడు ఆయన.